ఇక్కడ జాగ్రత్తగా మనం చెప్పాల్సింది ఏంటంటే, న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ కదా మనం తయారు చేద్దాం అనుకుంటున్నాం. అచ్యుత మొదటి గ్రూప్ సంకల్ప శక్తికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతారు అంటే సివివి లావిడ్స్కి గ్రూప్లో దొరుకుతారు. మొదటి కిరణానికి సంబంధించినటువంటి భక్తులు వాళ్ళు. అంచేత వాళ్ళు ఏం చేయరు, సంకల్ప మాత్రంతోనే అన్ని సిద్ధిస్తాయి కదా. అంచేత సివివి అంటారు, నోరు మూసి కూర్చుంటారు. కానీ నోరు మూసి కూర్చుంటే ఆ సంకల్పం అంత టెరిఫిక్గా ఉండాలి, అయిపోతుంది అది. కరెక్టే, ఆ రేకి చెందినవాడివి అవుతే నువ్వు తెలిస్తే ఆ రేని ఎలా ఉపయోగించుకోవాలి. సివివి గ్రూప్ గురించి, సివివి జీవితం గురించి, ప్లాబిట్స్ జీవితం గురించి కూడా ఫస్ట్ డే చెప్పాలి మనం. న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హెరార్కీలో టాపిక్స్. సెకండ్ రే ప్రేమ, ప్రజ్ఞ, చేతనత్వం. మనం చేతనత్వం దేనివల్ల కలిగి ఉన్నాం, మనం బతికి ఉన్నాము. కోమాలోకి వెళ్ళిపోయాడు వీడు, 12 ఏళ్ళు 16 ఏళ్ళు కోమాలో ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నారు తప్పి. ఇంకా వాడికి లిక్విడ్స్ ద్వారా ఆహారం ఎక్కిస్తాం, కానీ వాడు బతుకున్నాడని ఎలా చెప్తున్నావు అంటే శ్వాస ఆడుతోంది. శ్వాస విజ్ఞానం క్రియాయోగం మీద కంప్లీట్ మాస్టరీ డెవలప్ చేసినటువంటి గురువు లారీ మాస్టర్. ఈ యాంగిల్లో సెకండరీ అంటే ఆ గురువుల్ని మనం ఎంచుకోవటంలో కూడా ఒక లాజిక్ ఉంది, గుడ్డిగా ఏం పెట్టేలే. అంచేతేంటి వాళ్ళు ఏంటి, మీరు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్ సెంటర్ కళ్ళు మూసుకుని శ్వాస అలా అలా అనండి. ఓ సంవత్సరం అయిపోయింది, అలాగా 4 సంవత్సరాలు 8 నెలలు 9 రోజులు ఎంతో చేశాడు లారీ మాసియ. మొత్తం ఇవల్యూషన్ అయిపోయింది, ఇంకెందుకు ఈ సాధనలో అంతా కూడా తెలియ చేయగలే. ఆ శ్వాసని చక్రాల మీద తిప్పుకుంటూ ఉండండి. ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్తే ఆర్డినరీ మనిషి ఒక సంవత్సరంలో ఎంత ఇవాల్వ్ అవుతాడో మీరు అంత ఇవాల్వ్ అవుతారు. సైన్స్ అది. అంచేత మీరు ఈ శ్వాసక్రియ మీరు నేర్చుకుంటున్నప్పుడు మీరు ఇది 12 సార్లు చేశారనుకోండి, అంటే మీలో ఎంత డెవలప్మెంట్ రావాలి, 12 సంవత్సరాల డెవలప్మెంట్ రావాలి. వస్తుందా, రాలేదంటే మీరు ఆ గ్రూప్కి చెందరు. మీరు అనవసరంగా మీ ముసుగు వేసుకోకండి, అది వస్తే ఓకే, దానికి మనం ఏం చేస్తాం. అంచేత ఏం చేయాలి, ఈ గ్రూప్ వాళ్ళు అదే అలవాటు చేసుకోవాలి, శ్వాస ద్వారా చేతనత్వాన్ని ఎలా మార్చుకుంటాం. కెమిస్ట్రీ చెప్తున్నాను నేను క్లాసులో, నేను కొన్ని మాటలు చెప్తున్నాను. ఈ మాటలు ఏమవుతాయి, స్టూడెంట్ చెవులకి తగులుతాయి. చెవులకి తగిలాక ఇవి వాడి బ్రెయిన్ సెల్స్కి వెళ్తాయి. నా బ్రెయిన్ సెల్స్లో ఫామ్ అయినటువంటి కెమిస్ట్రీ నాలెడ్జ్ని వాక్ ద్వారా నేను బయటికి పంపిస్తే, మధ్యన వ్యాక్యూమ్ వచ్చిందనుకో, అప్పుడు సౌండ్ వెళ్తుందా, వెళ్ళదు. అంచేత నా వాక్కు వాడి వాక్కి మధ్య అనుసంధానకర్తగా ఏం పనిచేస్తుంది, వాయువు పనిచేస్తుంది, సౌండ్. అంతేగా, మళ్ళా శ్వాసే. అంచేత శ్వాస ద్వారా నువ్వు గురువు యొక్క జ్ఞానాన్ని నీ సెల్స్లోకి దింపుకోగలిగితే, నేను 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు చదివిన కెమిస్ట్రీ జ్ఞానాన్ని ఒక చాప్టర్ని ఈరోజు చెప్పేయగలను నేను మీకు, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చదువుకుంటున్నారు కదా పిల్లలు, ఎందుకు అర్థమవుతుంది వాళ్ళకి, నా సెల్స్ ఎలా వైబ్రేట్ అవుతున్నాయో. కెమిస్ట్రీ అనే పదంలో పిహెచ్ అనేటటువంటి ఒక పదం విన్నాను నేను, వినేసరి కదా నా మనసులో ఏమవుతుంది బ్రెయిన్ సెల్స్లో. దాని గురించి నేను చదివిన జ్ఞానం అంతా ఒక తరంగంలాగా ఫ్లాష్ అవుతుంది. ఇప్పుడు నేను మీతో ఇవి మాట్లాడుతున్నాను, ఎవడో స్టూడెంట్ వస్తాడు ఈ కెమిస్ట్రీలో ఈ ప్రాబ్లం అర్థం కాలేదు మాస్టర్ అంటాడు. ఆ ప్రాబ్లం నేను చదవగానే ఏమవుతుంది నాలో ఫస్ట్ రియాక్షన్, నా బ్రెయిన్ సెల్స్ ఆసిలేట్ అవటం మొదలు పెడతాయి ఆ ప్రాబ్లంకి సంబంధించిన నాలెడ్జ్. ఆసిలేట్ అయ్యాక నేనేం చేస్తాను, వాక్ ద్వారా అదే ఆసిలేషన్స్ వాడి బ్రెయిన్లో వచ్చేటట్టు చేస్తున్నాను, అంతే కదా, వాడికి అర్థమైపోతుంది. అంచేత ట్రాన్స్ఫర్ దేనిది అవుతుంది, వాయువుది అవుతుంది, శ్వాసది అవుతుంది. సత్యసాయి వాళ్ళు తోలపాలు తీసుకుని ఉప్పు అంటాడు, డాలర్ అయిపోతుంది. మనం ఉప్పు అంటాం, ఉన్న దగ్గరికి పోతుంది. ఇంచేదంటే ఇక్కడేం వైబ్రేట్ అవటం లేదు, ఉప్పు అంటే ఎలా అర్థమైందా ఏం చెప్తున్నాను. అది నేర్చుకోవాలి క్రియాయోగాలు. అది ఎవడు చెప్పగలడు మీకు, ఆ వైబ్రేషన్ ఉన్నవాడు చెప్పగలడు, లేకపోతే మీ అంతటి మీకు చచ్చినా రాదు అది. అందుకని గురువు అవసరమే దేనికైనా. గురువు లేకుండా మేమంతా మేము చేసేసుకోగలం అంటే ఏం చేసుకోగలుగుతారు, ఎవ్వరు గురువు లేకుండా ఇంగ్లీష్ పుస్తకం ఇచ్చేస్తాను, మీరు నేర్చుకోండి చూస్తారు. ఏది ఏయో తెలియదు, ఏది బియో తెలియదు, దేన్ని బి అని పలకాలో తెలియదు, దేన్ని ఏ పలకాలో తెలియదు, ఏం నేర్చుకుంటారు మీరు? 26 ఇంగ్లీష్ అక్షరాలు మీ అంతటి మీరు నేర్చుకోలేరు అవుడు చెప్పకుండా. ఈ సంపూర్ణ సృష్టి రహస్యాన్ని మాత్రం మాకు అవ్వడు అక్కర్లేదు, మేము కళ్ళు మూసుకుని కూర్చుంటాం మాకు వచ్చేస్తుంది రాదు. కానీ క్రియాయోగంలో శ్వాస ద్వారా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఈ శ్వాసను పీల్చుకుంటూ ఆ గురువు యొక్క తరంగాలు నీలోకి వస్తున్నాయని ఆ గురువు యొక్క వైబ్రేషన్స్ పట్టుకోగలిగితే వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పింది కరెక్టే, కానీ అది పట్టుకోగలిగావో లేదో ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ఒకసారి అలా శ్వాసను తీసి అలా పైకి వెళ్తే నీలో ఒక సంవత్సరంలో వచ్చే మార్పులు నీకు తెలియాలి. ఎలా తెలుస్తుంది మాస్టర్? కాంతు దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆవిడ కూతురు తల్లితో చెప్తుందట, అమ్మ నొప్పులు వస్తే నన్ను లేపు, హాస్పిటల్కి వెళ్దాం. నొప్పులు వచ్చేదేదో అమ్మ చెప్పాలి, చెప్పక్కర్లే. ఇంచేత నొప్పులు వస్తే నీకు తెలుస్తుంది. తెలియలేదనుకో, నీకు తెలియలేదనుకో, ఒక సంవత్సరం ఎదుగుదల నాలో వచ్చిందో లేదో రాలేదని అర్థం. నువ్వు అవన్నీ అడగక్కర్లే, నాలో వచ్చాయి. మాస్టారు నేను డెవలప్ అయ్యానా? ఏమో ఖచ్చితంగా డెవలప్ అవ్వలేదు. డెవలప్ అవుతే నువ్వు అడుగుతావా ఏంటి? వెయిట్ పెరిగానా మాస్టారు అని అవడు అడగడు, వాడికే తెలుస్తుంది వెయిట్ పెరిగాను లేదో కదా. క్రియాయోగ శ్వాస, ఈ శ్వాస ఏం చేస్తుంది? మనకి ఎటువైపు ప్రేమ ఉంటే అటు వెళ్తుంది, మన ఊపిరి ఎవరి మీద ప్రేమ ఎక్కువతే అటువైపు వెళ్తుంది మన. అందుకే వాడి ఊపిరి అది అంటాం, వాడి ప్రాణమే అది అంటాం కదా. ప్రాణం అంటే ఊపిరే కదా. మనం ఎవరినైతే ప్రేమిస్తాం, ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాం అని చెప్తూ ఉంటాం. ప్రాణం అంటే ఏంటి? ఊపిరే కదా. ఈ యాంగిల్లో ఉన్నటువంటి వ్యక్తులను, ఈ శ్వాస యొక్క శక్తిని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులను కాంటాక్ట్ చేసి ఆరేకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆరే మీదే వెళ్తే చాలా ఈజీగా వాడు ముందుకు వెళ్ళిపోతారు. అందరూ అన్ని రోజులు చేయలేరు. తర్వాత మూడోది యాక్టివ్ ఇంటెలిజెన్స్, సక్రియమైనటువంటి బుద్ధి. మరి మన గురు పరంపరలో, మనం ఎన్నుకున్నటువంటి గురువుల్లో ఈ సక్రియమైనటువంటి ఇంటెలిజెన్స్ చూపించిన వ్యక్తి ఎవరు? ఇద్దరిని చెప్పేశాను నేనే, సంకల్పము, సివివి, ప్లావిట్స్కి. శ్వాస, ప్రేమ, ప్రజ్ఞ, నేను జీవించి ఉన్నాననే ప్రజ్ఞ కూడా శ్వాస వల్లే వస్తుంది కదా. అంచేత లారి మాషయ యోగానంద గురువు గారు, అరవిందో, మీరు అన్నీ చెప్పేస్తే అట్ట ముందర సక్రియమైనటువంటి క్రియాశక్తి కలిగినటువంటి ప్రజ్ఞ, రాజరాజేశ్వరి శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలి. మూడు రోజుల్లో అదేగా సక్రియం అంటే నీ బాడీని యూజ్ చేస్తేనే కదా నువ్వు సక్రియం అవుతావు. నువ్వు యాక్టివేట్ ఎప్పుడవుతావు? ఇంకోడెవడో చేస్తే నువ్వు ఎలా యాక్టివ్ అవుతావు? ప్లస్ క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్ అని చెప్తాం కదా సృష్టి కార్యక్రమంలో, ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్నే దేవతలు అంటాం కదా. ఆ దేవతాశక్తులు అన్నింటినీ భూమి మీద దింపాడు. మేము ఒకటి గుర్తుంచుకో, ఎందుకు దింపాల్సి వచ్చిందో అతను. మన దేశంలో భగవంతుడి గురించి, దాని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు 33 రకాల దేవతాశక్తుల్ని కూడా కిందకి దింపేటటువంటి సాధకులు ఉండేవారు, భక్తులు ఉండేవారు. రామకృష్ణ పరమహంస వచ్చే నాటికి అసలు ఏ దేవుడు ఏం చేస్తున్నాడో ఏమీ లేదు, అసలు శివుడు కేశవుడికి భేదమే లేదు, ఇద్దరు ఒకటే అన్నాడు. టీవీకి ఫ్రిడ్జ్కి తేడా లేదు, రెండు ఒకటే. ఇంకా ఈసారి నుంచి టీవీలో ఏం పెడదాం, చల్లకి నీళ్లు బాటిల్స్ పెడదాం. ఆ స్థితికి దిగజారింది మన సాంప్రదాయం. రెండు ఎలక్ట్రిసిటీతో పనిచేస్తాయని చెప్పి ఒప్పుకుంటాం, కానీ రెండు ఒకటే ఎలా అవుతాయి? అసక్రియమైనటువంటి దేవతాశక్తి, కాళికా శక్తి వేరు, లక్ష్మీ శక్తి వేరు, సరస్వతి శక్తి వేరు, అన్ని ఒకటంటే అట్ట పరమ మూర్ఖత్వం అది. అది కాదు అని ప్రూవ్ చేశాడు. అండ్ వాట్ డిడ్ హీ డూ? ఒక్కసారి నీకు ఎలక్ట్రిసిటీ పట్టుకోవడం వస్తే అన్ని దేవతా శక్తులు యాక్టివేట్ అవుతాయి. ఫ్రిడ్జ్ యాక్టివేట్ అవుతుంది, టీవీ యాక్టివేట్ అవుతుంది, ఇస్త్రీ పెట్టే యాక్టివేట్ అవుతుంది, లైట్లు యాక్టివేట్ అవుతాయి, ఫ్యాన్లు యాక్టివేట్ అవుతాయి. అంచేత ఒకసారి ఆ ఫండమెంటల్ క్రియేటివ్ శక్తిని నువ్వు పట్టుకోగలిగితే, ఏంటా క్రియేటివ్ శక్తి? మహాకాళుడు, మహాకాళీగా ఉపాసన చేశాడు ఆయన. మహాకాళి అన్న మహాకాళుడన్నా ఒకటే. గురువు గారు జయ్ మహాకాల్ అన్నాడు. అక్కడ ఖాళీ అన్నాడు, ఈకారం పలకటానికి బద్ధక వేసింది కాబట్టి ఇక్కడ మహాకాలుడు అన్నాడు శ్రీరాజేశ్వర ఆచార్య. అంచేత ఆ సక్రియమైనటువంటి దేవతాశక్తులన్నింటినీ కూడా మానవులకి అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాడు. నువ్వు ఏ సాధన ఇప్పుడు చేసుకున్నా అది కరెక్ట్గా ఫలించేస్తుంది. నువ్వు ఏ గురువుని మళ్ళీ వేరే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంచేతంటే ఆ సాధన చేసి ఆ సాధనలో ఆ దేవతాశక్తిని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వ్యక్తి ఆ ఉపాసనా పద్ధతికి నీకు గురువు అవ్వగలడు. అంతే కదా, నేను ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ లెక్చరర్ అవ్వాలంటే నాకు డిగ్రీలో ఏముండాలి? ఫిజికల్ కెమిస్ట్రీ డిగ్రీ ఉండాలి. నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ పాస్ అయ్యానంటే ముందు ఇంటర్వ్యూకి పిలవను ఫిజికల్ కెమిస్ట్రీ పోస్టింగ్కి. అలాగే ఇంతమంది దేవతాశక్తులందరినీ మళ్ళీ ఆయన భూమి మీదకి దింపాడు. ఇంచేత నువ్వు ఏ దేవతనైనా పూజించుకో, నేనున్నాను నీకు గైడెన్స్ ఇవ్వడానికి, నువ్వేం బరీ కావక్కల. ఎందుకంటే ఎవరికి ఏ దేవతాశక్తి ఇప్పుడు ప్రత్యక్షం అవ్వడం లేదు. అది థర్డ్ రే రామకృష్ణ పరమహంస శారదామాత మంత్రశక్తి. మంత్రశక్తితో పాపాలను ఎలాగా పోగొట్టవచ్చో ఇవంతా కూడా అనిపించడం లేదు అంటే మనకి చేత కాదు. అంతే చూడ దే ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఓవర్ మైండ్. ఇప్పుడు ఆ మహాకాళి రామకృష్ణ పరమహంసకి పలికింది, మరి ఇప్పుడు ఆ విగ్రహం ఉంది. రామకృష్ణ పరమహంస ఏ దేవతను పూజ చేసి ఆయన ఇలా నడుస్తుంటే రామకృష్ణ పరమహంసలా కనిపించాడు, అలా వస్తే మహాకాళిలా కనిపించాడు మథురాబాబు. మరి మనం నడుస్తుంటే గాయత్రి ఎవరికి కనిపించింది? ఇంకా గాయత్రి ఉపాసకుడు ఇలా ఉన్నాడా అనేటటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ వస్తాయి తప్ప మనం అది ఒకటి ప్లస్ పాయింట్లే. ఇలా ఉండకూడదు అని అర్థం అవుతుంది కదా. మన అనుకోకపోతే మనం ఏం చేస్తాం? ఫ్యాక్ట్ ఏంటో చెప్పు. ఫ్యాక్ట్ ఏంటి? దేవతలు వాళ్ళ తలంలో దే ఆర్ ఎగ్జిస్టింగ్ యాజ్ కాంక్రీట్లీ యాజ్ యూ అండ్ ఐ ఆర్ ఎగ్జిస్టింగ్. నువ్వు నేను ఇప్పుడు ఎలాగ ఉంటే ఉనికి ఉన్నదు, ఆ దేవతాశక్తులు ఉనికి కూడా అంత 100% కరెక్టే. కానీ వాళ్ళు మళ్ళాగా మాట్లాడుకుంటారు, మళ్ళా కోపాలు వస్తాయి, మళ్ళాగా వాళ్ళకి అసహ్యాలు వస్తాయి అన్నది మాత్రం తప్పు. ఆ దేవతాశక్తులు అక్కడ ఉన్నాయి. మ్యాగ్నెటిజం ఈజ్ అన్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ఈజ్ అన్ ఎనర్జీ కదా. ఇంతకే ఉన్నాయా లేవా? ఎలక్ట్రిసిటీ యాజ్ అన్ ఎనర్జీ నేచర్లో ఉందా లేదా? మ్యాగ్నెటిజం యాజ్ అన్ ఎనర్జీ నేచర్లో ఉందా లేదా? మరి అవి మాట్లాడుకుంటున్నాయా మాట్లాడుకోవాలంటే వాటికి వాటికి మధ్య చాలా అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. ఒకదానికి ఒకటి పర్ఫెక్ట్ రైట్ యాంగిల్స్లో ఉంటాయి. రైట్ యాంగిల్స్ అంటే 90 degrees అని కాదు, సవ్యమైనటువంటి దృష్టికోణంతో ఉంటాయి. ఎప్పుడు అంతే కదా, కరెంట్ ఉంటే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఉంటుంది, మ్యాగ్నెటిజం ఉంటే ఎలక్ట్రిసిటీ. అవి దేవతాశక్తులు ఉన్నాయి లేవా అండి, డౌట్ ఎందుకు నీకు? ఇప్పుడు దీనికి కరెంట్ ఇవ్వాలి మన ఇండియాకి, లేకపోతే గుంటూరుకి. ఇక్కడెవరో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉంటాడు, వాడు కరెంటుని మనకి ఇస్తున్నాడా? కరెంట్ ప్రపంచంలో ఉంది కనుక వాడు మనకి ఇస్తున్నాడా? కానీ వాడు ఏం చేస్తున్నాడు? దాన్ని మీడియంగా ప్రవర్తిస్తున్నాడు. వాడు కాకపోతే వాడు బాబు ఇంకోటి ఉంటాడు అక్కడ. కానీ వాడు చేసేది ఏంటి అంటే ఆ ఫస్ట్ రే శక్తిని కావలసిన వాళ్ళకి అందజేస్తాడు. అయితే మాస్టర్ మౌర్యాకి ఫస్ట్ రేకి ఏం లింకులే? రేపు నువ్వు అక్కడ నుంచి ఉంటే నువ్వు చేయొచ్చు దానికి. నువ్వు ఉన్నా లేకపోయినా ఫస్ట్ రే ఉంటుంది అక్కడ. మొత్తం ఎర్త్ ఎగిరిపోయింది అనుకో, ఫస్ట్ రే ఉండదా? అర్థమైందా? ఇంకొక మాస్టర్స్ని ఇండివిజువలైజ్ చేయబాక అనవసరంగా, అదే తప్పు చేస్తాం మనం. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు కానీ నువ్వు నమ్మక అర్థమవుతే ఒప్పుకో, ఇచ్చంటే అది వాడు చెప్పాలి, రేపు రాయాలి. అది అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇదే ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అంటే సిబిబి ప్రైవేట్స్కి ద్వారా ఫస్ట్ రే కిరణాలు భూమి మీదకి దిగుతున్నాయి అంటే వాళ్ళిద్దరే దింపుతున్నారనుకోవటం పరమ మూర్ఖత్వం. మనకి తెలిసిన వాళ్ళలో మనకి గుంటూరులో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడంటే ఇంకొంకో ఎలక్ట్రికల్ ఇంజనీరే లేడన్నావు అనుకోదు, కొంపలు అంటుకుంటాయి. మనకి అందుబాటులో ఉన్నారు, ప్రూఫ్ చూపించడం కాదు. ఇంకోళ్ళకి ఎవడు ఉన్నాడో అందుబాటులో ఆవిడే తెలుస్తుంది. మనకి తెలియని వాళ్ళు ఎంతమంది అయ్యింది? ఎంతమంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ లేరు? దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంతే కదా, ఇఫ్ దే డోంట్ డూ ఇట్ ఇక్కడ బద్ధకించవచ్చు వాళ్ళు, అక్కడ బద్ధకించరు. అంతే తేడా. కానీ బద్ధకించకపోయినా ఆ ఫస్ట్ రేట్ శక్తిని కానీ సెకండ్ రేట్ శక్తిని కానీ ఎవరికి ఇవ్వాలి అన్నది మళ్ళా వాళ్ళ నిర్ణయం కాదు, అది నీ నిర్ణయం. టీవీ ఆన్ చేసుకోవాలా లేదా అన్నది ఎలక్ట్రిసిటీ నిర్ణయిస్తుందా? ఎవరు నిర్ణయిస్తాడు? నిర్ణయిస్తాం మనం, ఇది మాట్లాడతామా లేకపోతే టీవీ చూసుకుంటామా? అంచేత మళ్ళా ఛాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఇప్పుడున్నటువంటి ఈ దేశకాల పరిస్థితుల్లో మనకి తెలిసినటువంటి భారతీయులలో మనకి అభిమానం ఉండి మనం వాళ్ళని గుర్తించి మనతో పాటు కలిసిమెలిసి తిరిగిన వ్యక్తులు వీళ్ళు కనుక, ఎవడో వశిష్ఠుడు, ఎవడో తెలుసు, వాడెవడో విశ్వామిత్రుడు, అది వీళ్ళ ధరించాలి కావడం లేదు. దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది థర్డ్ రే మాస్టర్స్, దే ఆర్ ది థర్డ్ రే మాస్టర్స్ ఫులిస్టర్స్. థియోసాఫికల్ సొసైటీలో ఆ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇంకా కేహెచ్ఏ మాస్టర్ మౌర్య తప్ప ఇంకా అసలు మాస్టరే లేడు. వాళ్ళు చచ్చారనమాట, వాళ్ళు ఇంతమందిని మోయటానికి. రామస్తాడు థర్డ్ రే, రామకృష్ణ పరమహంస శారదామాత. ఇంకా థర్డ్ రే ఏం చేస్తుంది? అన్ని దేవతాశక్తుల్ని ఉపయోగించుకుంటుంది. తర్వాత ఫోర్త్ రే, సంతులన, బ్యాలెన్స్. ఎవరు బ్యాలెన్స్ చేసేది? ముగ్గురు మిగిలారు మనకి, లయబద్ధత. అంటే మనం ఎన్నుకున్న ఈ గురువులే లయబద్ధత కారణంగా చాలామంది ఉండొచ్చు. మనకి వీళ్ళు తెలుసు, మనకి ఇంకా అనుమానం ఏం లేదు. అంతటి వీళ్ళని ఎన్నుకోవటం సుఖం, మనం బయట వాళ్ళని నమ్మద్దు, వీళ్ళనే నమ్ముదాం. హార్మనీ ఉంటే నువ్వు ఏం చేయగలుగుతావు? నీకు మీ బాడీ కంప్లీట్ హార్మనీలో ఉంది అని ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడంటో నా శరీరం పూర్తి సంతులనంలో ఉంది, కంప్లీట్ హార్మోనీలో ఉంది. కంప్లీట్ అంటే ఏంటి? వెన్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ద బాడీ. తలనొప్పి వస్తే తప్ప తలున్నది తెలియదు అంటాడే ఏకే గారు. కనీసం తలనొప్పి వచ్చింది అంటే యూ షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్ టు ఇట్, మనకి బుర్ర ఉంది అని తెలుస్తాను. లేకపోతే అసలు బుర్ర ఉండేదనే తెలిసేది కాదు. ఈకే గారు ఎగ్జాంపుల్ అది. మరి రామకృష్ణ పరమహంస థర్డ్ రే అన్నామే, మరి ఫోర్త్ రే అవుతుంది ఇప్పుడు. కొన్ని హార్మోనియం పక్కన పెడదాం, దాని తర్వాత చూద్దాం డివోషన్, సైన్స్ దానికి సంబంధించినవరు. అంటే ఇది ఎందుకు ఇంతలానే స్ట్రెస్ చేస్తున్నా అంటే, ఇది క్లియర్ అవుతే ఎక్స్టర్నలైజేషన్ హెయిర్కి మనకి మీకు బాగా అర్థమైపోతుంది. ఇది మీరు ప్రజలకు అందించగలగాలి. ఎక్స్టర్నలైజేషన్ హెయిర్కి ఇస్ ఇన్ ద ప్రాసెస్, ఇట్ ఈస్ ఆల్రెడీ గోయింగ్. అది మనం ఏం చేసేది కాదు, ప్రకృతిలో జరిగేది చెప్పాలి మనం. సంతులన ఎవరి ద్వారా బాగా ఎక్స్ప్రెస్ అయింది? విజ్ఞానము, సైన్స్ ఎవరి ద్వారా బాగా ఎక్స్ప్రెస్ అయింది? డివోషన్ ఎవరి ద్వారా బాగా ఎక్స్ప్రెస్ అయింది? దానికి క్లూ ఎలాగా అంటే, అంత సంతులనం ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఉంది, మంచి చెడు తాచిపెట్టి కొలుస్తున్నాం. లిబ్రా అస్ట్రాలజీలో తాసు దాన్ని చాలా సంతులనం అంటారు. తప్ప సంతులనకి ముందు ఎంత గందరగోళం పడతాడో లిబ్రా ఉంటే అసలు లిబ్రా అవ్వాలని కోరుకో మనం. ఇటేమో బరువు వేస్తాం, ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఇటు బరువు వేస్తాం, ఇలా అయిపోతుంది. చివరికి ఏమొస్తుంది? బ్యాలెన్స్ అయినప్పుడు పాయింటర్ ఎక్కడ ఉంటుంది? జీరో మీద ఉంటుంది. ఇంతమంది గురువుల్లో పాయింటర్ జీరో మీద ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? అంటే మీరు కరెక్ట్ చేయ, వాళ్ళలోనే ఎవడో ఉండుంటాడు, వాడు ఎవడని ఎందుకు చెప్పాలి మీరు? సాయిబాబా అంటే ఇంకా ఎవరైనా దాన్ని సపోర్టింగ్గా చెప్పగలరా? శుద్ధి సాయి, సత్య సాయి కంటే హార్మోనీకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందాక నేను చెప్పాను కదా పైకి కిందకి. ఉపవాసం ఉంటానన్న వాడికి ఏం చేస్తాడు? బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ప్లస్ కర్మలు బ్యాలెన్స్ చేసేటటువంటి విద్య అది వాళ్ళే చేశారు. అంటే మిగతా వాళ్ళకి రాదు కదా, వీళ్ళల్లో మళ్ళీ అందరికీ అన్నీ వచ్చు. బాగా ఎక్స్ప్రెస్ చేశారు కర్మ సిద్ధాంతం. దత్తాత్రేయ కంట మొత్తం కూడా హార్మోనీ. నువ్వు చాలా పవిత్రంగా ఉంటావా? బురదలో ఉన్నట్టాడు. బురదలో ఉంటావా? రాజమహల్లో ఉన్నట్టాడు. దేనికి ఇదంతా? సుఖదుఖే సుఖేకు సమయకృత్వ లాభాలాభం జయ జయ తో యుద్ధాయ యుద్ధస్వ. జీవించడం కోసం జీవించు. నీకు ఏమొచ్చినా ఓకే, ఏమొచ్చినా ఓకే అన్నప్పుడు నీ మనసు ఎందులో ఉంటుంది? జీరోలో ఉంటుంది. మైండ్ పోవాలి. సాయి కంట మొత్తం ఏం చెప్తుంది అంటే, డోంట్ డిసైడ్. నువ్వేం కోరొద్దు, నీ కోరికలన్నీ తీరిపోతాయని కాదు, నువ్వు కోరని స్థితిలో ఉండాలి, జీరోలో ఉండాలి. సాయి కంటలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే ఎంత సాయి చూసుకుంటాడు, అంత సాయి చూసుకుంటాడు. మళ్ళీ ఇది చేస్తే బాగుంటుందని ఆయనకి చెప్తే ఎట్ట? షుడ్ టెల్ హిమ్ బాగానే ఉంటుంది, నువ్వు ఏం చేసావో నాకు ఇష్టమే కానీ ఇది ఇయ్యి అన్నావు అనుకో, మొదటిది రైటా ఇది రైటా అని. నేనే ఉంటాను అందుకే, నువ్వు అనవసరంగా నువ్వేం చేసినా నాకు ఇష్టమే అనకు, ఎందుకంటే ఆయన ఎలాగో ఆయనకి ఇష్టమైంది చేస్తాడని చెప్పింది నేను విండు. ఎందుకు మనం అనవసరంగా మనం మోసపోవటం, నాకు ఇది కావాలి అని అడిగి ఇస్తే ఇచ్చాడు ఇవ్వకపోతే ఓకే. అంతే తప్ప అనవసరంగా ఆయన్ని ఫూల్ చేయడానికి ట్రై చేయబాక, మనం ఆయన్ని ఫూల్ చేయటం నువ్వు నిజంగా దేవుడు అవుతే, నువ్వు నిజంగా భక్తవత్సలుడు అవుతే, నువ్వు నిజంగా కరుణాసాగరుడు అవుతే ఎవడెవడో కాదు మనకిందుకు. అంటే ఏంటంటే మనం మనుషుల్ని ఎలాగైతే క్లిక్ చేస్తామో భగవంతుడిని కూడా అలా ఆన్ చేయగలమేమో అనేటటువంటి మూర్ఖత్వం అది పోగొట్టాడు సాయి. రెండు రకాలుగా పోగొడతాడు, దానికి రెడీ అయి ఉండాలి సాయి, దానికి హార్మోన్ బ్యాలెన్స్ అని సర్వమత సామరిస్తుంది. దానికి కబీర్ దగ్గర నుంచి మనకి ట్రెండ్ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా మనం కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్టే చాలా పిక్యులర్ కాన్ఫ్లిక్ట్. కానీ ఆంధ్ర స్టేట్ అవతరణ ఉందే విజయనగర సామ్రాజ్యం, ఎవరైనా స్వామి అరణ్య విద్యారణ్య స్వామి గారు, విద్యారణ్య స్వాముల వారు మతాన్ని మార్చుకుని ముస్లిం అయినటువంటి వాళ్ళని హిందువులుగా మార్చి వాళ్ళ చేత రాజ్యాన్ని స్థాపిస్తారు. అది మనం కాస్త గుర్తుంచుకోవడం మంచిది. చంద్రబాబు నాయుడు గారు చెప్తే పాప అతనికి ఒక ప్లస్ పాయింట్ వస్తుంది సెక్యులర్ స్టేట్కి, చెప్పచ్చు కూడా తప్పేం లేదని. విద్యారణ్యుడు ఎవరైన హరిపుక్క అంటే పేర్లు గుర్తున్నది, వాళ్ళు వాళ్ళు ముస్లిమ్స్ అయిపోతారు 14th century అనుకుంటా అరౌండ్, నాకు కరెక్ట్ ఇయర్స్ గుర్తులేముందని యోగుల చరిత్ర ఏదో మా అందులో చదివాను, యోగుల చరిత్ర అంతవరకు నాకు తెలియదు, మొన్నటి వరకు అది మొన్న చదువుతూ ఉంటేనే చూశాను నేను. వాళ్ళు ముస్లిమ్స్గా మారిపోతారు, మారిపోయిన వాళ్ళని ఈయన మళ్ళా హిందువులుగా మార్చి వాళ్ళ చేత విజయనగర సామ్రాజ్యం స్థాపించ చేస్తారు. పర్ఫెక్ట్ ఫోర్త్ డే అన్నమాట. అటు ముస్లిము కాదు అటు హిందువు కాదు వాడు అంటే అసలు అర్థం ఏమైనా ఉందా మతానికి? నువ్వు ముందు హిందువువి, తర్వాత ముస్లిం అయిపోయాడు, మళ్ళీ హిందువు అయిపోయాడు. అంచేత ఈ కొట్టుకోవడం ఎంత ఫూలిష్నెస్ తెలుస్తుంది. అసలు ఆ గురువులు ఎంత రకాలుగా చేస్తున్నారు. ఇక్కడ ఎవరు మస్తా అలమస్తానా గుంటూరులో కాలేమస్తాను, ఇక్కడ ఇండియా అటాక్ ఇది ఎంత అద్భుతమైన చెప్తే ఇక్కడ ఉంటూ ఆయన ఇంకో చోటకి వెళ్ళి ఇంకో ఫ్రెండ్తో ఫోన్ చేసి ఇక్కడ ఉంటూ అక్కడ ఉంటూ చేసేవాడు. వీళ్ళందరూ ఫోర్త్ డేవాడు కర్మ చేత ఒక శుద్ధి సాయి సత్సాయి చేయలేదు, కొన్ని వందల మంది చేశారు. ఇదంతా ఆంధ్రాలు షణింగ స్వామి ఉండేవాడు, రామకృష్ణ పరమహంస కూడా ఆడలేదు, దయానంద సరస్వతి వచ్చి కాశీలో మూర్తి ఉండకూడదు మూర్తి పూజ చేయకూడదు అని గడగడ ఆడిస్తూ ఉంటే ఈయనకు ట్రైనింగ్ ఇస్తాను జస్ట్ ఒక లెటర్ పంపించాడు. పిచ్చి పిచ్చి బాగుడు పెట్టి పెట్టి వెళ్ళిపో కాశీ నుంచి. దయానంద సరస్వతి గురించి మనకి తెలిస్తే అలాంటి ఉత్తరం దయానంద సరస్వతికి రాస్తే ఏమవుతుందో మీరు ఊహించుకోవచ్చు. చితగొట్టేవాడు మనిషి కూడా టెరిఫిక్ పవర్, పిచ్చి ఎద్దుని రెండు కొమ్మలతో పట్టుకుని ఆపేయగలిగేవాడు ఎవరు? దయానంద సరస్వతి. అలాంటి వాడికి ఈ మిత్రం నచ్చింది. ఇప్పుడు జస్ట్ 227 ఎంతో ఆయనకి ట్రైనింగ్ ఇస్తాను. వాడు యూత్లో ఉన్నాడు దయానంద సరస్వతి. మృతి పూజకి విరుద్ధంగా చాలా చెప్తున్నాడు ఇదేం మంచిది కాదు నువ్వు వెళ్ళిపో అంటే నోరు మూసుకుని వెళ్ళిపోయి. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. టెరిఫిక్ పవర్ చూపించిన వాడిని ఏం ఉపయోగించుకున్నాడు? ఆ ఉపయోగించుకునేటటువంటి యాంగిల్ ఫోర్త్ డే అందరిలోనూ ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, అందరి యోగుల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, సకల మతాలను సర్వ దేవతలను అందరినీ కూడా తనలో తాను చూపించగలిగేటటువంటి ఆ హార్మోన్ ఆ సాయి కల్ట్లో కనిపిస్తుంది. కానీ సాయి కల్ట్ వీళ్ళందరూ కూడా, ఇప్పుడు నేను చెప్పిన ఆ యోగులందరూ కూడా ఆ సాయి కల్ట్ వాళ్ళు. వీళ్ళు ప్రతి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని బతికించారు, ప్రతి వాళ్ళు ఒకే చోట ఉండి అనేక చోట్లు ఉన్నారు. కొంతమందికి పేరు వచ్చింది కొంతమందికి పేరు రాలేదు, కానీ వీళ్ళందరూ కూడా ఆ యోగుల చరిత్ర చదివితే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఆంధ్రాలో ఉన్నారని నాకు తెలియదు. ఆంధ్ర వాళ్ళు వీళ్ళు తమాషాది ఎందుకు తెలియటే ఆనందం హార్మనీ వాళ్ళు చూపించగలిగారు. హార్మనీ బిట్వీన్ ద స్పిరిచువల్ పవర్ అండ్ మెటీరియల్ పవర్ అది ఫోర్త్ డే. ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంక ఇవే మీరు డెవలప్ చేస్తే అయిపోతుంది, అందుకని ఇవంతా చెప్పాను నేను. ఫస్ట్ ఇది ఎంతవరకు వచ్చింది ఫోర్త్ డే, ఫిఫ్త్ డే సైన్స్. సైన్స్ అంటే ఏంటి? కాంక్రీట్ నాలెడ్జ్. ఆ కాంక్రీట్ అనే పదం మీద మీరు పట్టుకోవచ్చు. ఇంకంటే ఇంక ఇద్దరే మిగిలేరు. అంచేత ఒకళ్ళు ఇది ఒకళ్ళు అది చెప్తే ఎవరో ఒకళ్ళు రైట్ అయిపోతారు. అంచేత అది అవుతుంది, అందరూ ఒకటే చెప్పాలి. నిజంగా నువ్వు ఎగ్జిబిట్ చేస్తే అకాల మరణం ఎలా వస్తుంది? ధర్మం నాలుగు పాదాలు నడిచిన చోట అకాల మరణం ఉండదు. ఆ పీరియడ్లోనే కాదు, ద్వాపర యుగంలోనే కాదు, ఈ కాలంలో చాణక్యుడి టైంలో. ఈ మధ్య కాలం వాడేగా చాణక్యుడు. అతని క్లాస్లో కాశ్మీర్ యువరాజు చదువుతూ ఉండేవాడు ఎకానమిక్స్. ఏదో వస్తుంది, దేనికో సెలవు డిక్లేర్ చేస్తాడు వాడు చచ్చిపోయాడని. అంటే ఆ కాశ్మీర్ యువరాజు నవ్వుతాడు, మా రాజ్యంలో ఆ కాలం నుంచి ఉండదు, అసంభవం. అసలు నోబడి డైస్ బిఫోర్ ద ఫాదర్ అండ్ మదర్. గర్భశోకం తల్లికి, పుత్రశోకం తండ్రికి ఉండదు మా రాజ్యంలో అంటుంది. చాణక్యుడు వింటాడు, ఊరుకుంటాడు. తర్వాత ఈ క్రియేట్స్ ఎ సిచ్యువేషన్ అని ఏం చేస్తాడు, వీడికి నెత్తురు మార్కులు ఉన్నటువంటి వీడి యువరాజు బట్టలు కాశ్మీర్కి పంపిస్తాడు. పంపించి ఆ రాజుకి చెప్పమంటాడు, వేటకెళ్ళాడు మీ కొడుకు చచ్చిపోయాడు. చెడు రాజు అసంభవం అంటాడు, కెనాడై అని తిప్పి పంపించేస్తాడు. ఆయన ఎంత చెప్పినా వీళ్ళు అంటే దారిలో వీడు ఎవడవుతే కబురు మూసుకుని వెళ్ళాడు. వాడు చాణక్యుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడండి అంటాడు. ఇంకా ఆశ్చర్యపోయి, అవుతే నువ్వు ఇది చెప్పు, మీ వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని యువరాజుతో చూద్దాం ఏమంటాడు క్లాస్రూమ్లో. క్లాస్రూమ్లో సడన్గా వీడు వచ్చి చెప్తాడు, ఇలా కబురు వచ్చింది కాశ్మీర్ నుంచి, మీ అమ్మ చచ్చిపోయింది. వీడు నవ్వుతాడు, అసంభవం. కాన్ఫిడెన్స్ ఇన్ ద వే ఆఫ్ లైఫ్. అంచేత నువ్వు యజ్ఞం చేస్తున్నావు అయినా అరాజకత్వం ఉంది, యజ్ఞం చేస్తున్నావు అయినా ఏ పార్టీకి మెజారిటీ రాలేదు, అంటే ఈ అశ్వమేధ యజ్ఞాలు ఇవంతా ఏమైనట్టు? యూ హ్యావ్ టు క్వశ్చన్. అంచేత ఇవి మానేమని నేను చెప్పటం లే, మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. కృష్ణుడితో కూడా అదే అంటాడు, నువ్వు ఎక్కడో తప్పు చేసేవయ్యా, నీ యజ్ఞానం ఏమి పనికిరాదు అంటాడు. కృష్ణుడు నవ్వి ఊరుకుంటాడు. అర్జునుడు గారు ఉన్నారు కదా, కరెక్ట్గా చేసిండి. ఆ కాన్సెప్ట్ చూసుకోండి, మనం ఎక్కడ తప్పు చేసామని. అంతే తప్ప విధానాలు తప్పు కావు. ప్లస్ ఎన్ని సహస్రకుండి యజ్ఞాలు, ఎన్ని అశ్వమేధ యజ్ఞాలు చేసినా మనం మార్చలేకపోయాం ప్రపంచాన్ని. అంటే ఇది చేస్తున్న వాళ్ళకి ఎక్కడో తప్పు చేశారు వాళ్ళు, అది పట్టుకోండి. సరే వచ్చాడు అర్జునుడు నుంచి ఒళ్ళు మండిపోయి అలా అంటానికి వీల్లేదు. కృష్ణుడిని అంటానికి ఏముంది, రక్షించటమే కదా నీ కొడుకుని మృత్యువు నుంచి అని ఛాలెంజ్ చేసి వెళ్తాడు, నేను రక్షించగలనని. అప్పుడున్న రాజుల సంగతి చూడండి, రాజ్యాలు కల్పేసుకోవటం ఈ రాజ్యం నాదంటాం కాదు. ఎవడైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాళ్ళని బతికించి తీసుకురాగలను అనేటటువంటి సత్తా ఉండేటటువంటి వాళ్ళు రాజులు అయ్యేవారు. ఎవరు పడితే వాడు రాజు అయ్యేవాడు కాదు, అందుకని ఆ గౌరవం ఉండేది. ఇప్పుడు నెహ్రూ ఫ్యామిలీ మీద ఎందుకు గౌరవం? మీ ఉద్దేశం ఎందుకు అంత గౌరవం? మనకి ప్రేమ. సోనియా గాంధీ వచ్చినా ఓకే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపో, నువ్వు ఇటాలియన్ అవుతే మాత్రమే అని ఆలోచించకనే ఇంచేదంటే, ఆ కాలంలో బ్రిటిషర్స్ కాలంలో మోతీలాల్ నెహ్రూ యొక్క బట్టలు పేరిస్ నుంచి లాండ్రీ వచ్చి ప్లేన్లో. అంటే అప్పుడు ఎంత డబ్బు ఉన్నవాడు ఊహించుకో అతనికి, అప్పుడు ఉన్నటువంటి ఆ మెజెస్టీ ఆ రాజుత్వం. కానీ దేశ స్వాతంత్రం కోసం అంతా వదులుకుని జైలుకి వెళ్ళగలిగాడు. మనం ఏం చేస్తున్నామని మనం అహంకరించడానికి ఏం త్యాగం చేసాం, ఇంకా కావాలనే ఆవేదన తప్ప, ఇంకా అది కావాలి ఇది కావాలి మేమేదో అయిపోవాలనే తప్ప. ఆ లెవెల్ ఊహించుకో, బట్టలు అక్కడికి వెళ్ళి ఇస్త్రీ వచ్చాయి మోతీలాల్ నెహ్రూ వీళ్ళు, జవహర్లాల్ నెహ్రూ. అలాంటి వాళ్ళు జైళ్ళల్లో మగ్గి తేడా చేత కుట్టించుకుని, మనం ఏం కుట్టించుకుంటున్నాం అని అది వస్తుంది. దోమలు కుడితేనే మేము ఉండలేం బాబు, మేము ఆశ్రమానికి ఎందుకు రాలేమంటే దోమలు కుడుతున్నాయి. అసలు అది ఆ క్యారెక్టర్ యొక్క నీచత్వం. అది కరెక్ట్ అనుకుంటున్నాం మళ్ళీ మనం, అది అది చెప్తే ఆ లాజిక్ అర్థమవుతుంది కదా. అది మనకు అర్థం కానంత వరకు ఎస్ట్రాలజీ అర్థం కాదు. దానికోసం చెప్తున్నాను. వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు? యముడి దగ్గరికి వెళ్తాడు. యమలోకానికి వెళ్ళి నువ్వు తలుపులు తెరుస్తావా లేదా లేకపోతే ఫినిష్ అని యముడు ఉండడు ఏమి ఉండడు, నేచర్ని కాల్చి పారేస్తాను అంటే అప్పుడు ఇంద్రుడు వస్తాడు, అంటే ఆటం బాంబు వేస్తానన్నాడు. ఇప్పుడు న్యూక్లియర్ వార్ లాగా నా మాట వినకపోతే నేను వేసేస్తాను అంటాడు. ఇంత చేస్తే ఏంటంటే వాడి ఆర్మ్స్ గార్డ్స్ వాడు ఆయుధశాలలో ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అమెరికా వాళ్ళు చూడాలి. అది చూడనివ్వకపోతే మేము యుద్ధం చేస్తాం. ఇప్పుడున్న నేను చెప్తాను అది తెలుసుకత దేని గురించి చెప్తున్నాను ఏంటి అర్థం ఏమైనా ఉంది ఆవిడని చూపిస్తాడో నా దగ్గర ఎంత ఉందో చూడు అది ఎలాగో అలా యుద్ధానికి కాలు దువ్వాలి అనేటటువంటి మనస్తత్వం నుంచి నా రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బీద ఇచ్చేత అయాచకులతో అపరిగ్రహులతో అప్పుడు బ్రాహ్మణుడికి నా దగ్గర ఏముండేది కాదు రాత్రి అయ్యేసరికి ఖాళీ మళ్ళీ రేపు పొద్దున దేవుడికి తెలియాలి వాడికి తిండి ఉంటుందో ఉండదో. అలాంటి వాడు కనుక కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు వచ్చాడు యమలోకానికి వెళ్ళాడు ఇంకా లాభం లేదు నేను అక్కడ ప్రతిజ్ఞ చేశాను నేను నీ కొడుకును రక్షించలేకపోతే నేను చచ్చిపోతాను అంటే ఒక వ్యక్తి యొక్క కొడుకుని రక్షించలేకపోతే ద కింగ్ ఈజ్ ప్రిపేర్డ్ టు డై ఆత్మహత్య చేసుకుని డిఫరెన్స్ చూడు వెళ్తే అప్పుడు ఇంద్రుడు వచ్చి నీకేమైనా బుద్ధి ఉందా నువ్వు చస్తే చావు నీకోసం ప్రపంచానంతా చంపుతావేంటి అన్నాడు. నువ్వు ప్రతిజ్ఞ చేసావు బాగానే ఉంది నీ చేత కాలేదు అంచేత నేను బ్రహ్మాస్త్రం వేసి ప్రపంచాన్ని నాశనం చేసేస్తానంటే అహంకారమేగా నేను ప్రతిజ్ఞ చేశాను నేను నిలబెట్టుకోలేదు కనుక ప్రపంచాన్ని నాశనం చేస్తావంట కుదరదు నువ్వు చచ్చిపోవాలి యూడై నేను అవుడు చేయమన్నాడు నీ చేత కానీ ప్రతిజ్ఞలు చచ్చిపోన్నాడు. చిన్న దిగి వస్తాడు తూర్పు దిక్కుగా తిరిగి దండం పెడతాడు చితి పేరు చేసుకుంటాడు ఈజ్ ప్రిపేర్ టు డై. ఇతనే ప్రగల్భాలు కాదు నేను ప్రాణమైనా ఇచ్చేస్తామని చెప్పి మాటలు ఇక్కడ ఉంటాయి. అప్పుడు కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చి సూర్యలోకానికి తీసుకెళ్తాడు అర్జునుడిని తీసుకెళ్ళి ఆ బ్రాహ్మడు యొక్క ఇదివరకు చచ్చిపోయిన ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు నాలుగు వేదాన్ని రక్షించి బయటికి లాక్కొస్తాడు. ఈ ఆస్పెక్ట్ ఆస్ట్రాలజికల్గా మీరు చెప్పాలి కచ్చ దేవయాని కథలో దేవయానము మంచి మార్గంలో వెళ్ళటం ఆ మంచి మార్గంలో వెళ్ళేది ఎవరి చేతిలో ఉంటుంది ఈ కాలంలో స్వార్థపరుల చేతిలో ఉంటుంది. ఆ స్వార్థపరుల చేతిలోంచి బృహస్పతి యొక్క కొడుకు కచుడు దాన్ని వేరుగా బయటికి తీసుకొచ్చి ఆ మృత సంజీవిని విద్యను ప్రపంచానికి అందిస్తాడు. ఇది ఈ యాంగిల్లో ఆస్ట్రాలజీ వెళ్ళాలి అందుకు చెప్తున్న ఈ స్టోరీ. దిస్ వాజ్ వాట్ ద ఇండియన్ హెరిటేజ్ మనకి ఆ భారతీయ సంస్కృతి అక్కడ గొప్పగా ఉండేది ఆ జ్యోతిషాస్త్రం అంటే వేదాలకి అందుమని. కానీ వాటన్నిటికీ ముందు మనకి స్టాటిస్టికల్ డేటా కావాలి. ఇది లేకుండా మీరు అవంతా నేర్చుకుంటా ఉంటే కుదరదు. ముందు యాటమ్ తెలియాలి యాటమిక్ స్ట్రక్చర్ తెలియాలి దాంట్లో ఉండేటటువంటి వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ తెలియాలి అప్పుడు కదా యాటమిక్ ఎనర్జీ రిలీజ్ అయ్యేది. అంటే 1903లో మొట్టమొదటిసారి యాటమ్ ఉందని తెలుసుకుంటే 1911లో కానీ యాటమిక్ ఎనర్జీ రిలీజ్ కాలేదు. అంటే 100 సంవత్సరాల టైం పట్టింది. ఏంటి రాత్రి పొగలు దాని గురించి చర్చించి ఆలోచించే వ్యక్తుల సమూహం పనిచేసే సమూహం ఒకళ్ళు ఇద్దరు కాదు. అలాగే ఈ ఆస్ట్రాలజీ మీద అలాంటి సమూహాన్ని మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఆలోచించుకోవాలి. ముందు మన దగ్గర ఉన్న ట్రెడిషనల్ డేటా అంతా మీరు సెపరేట్ హెడ్డింగ్స్లో అందించాలి. వాళ్ళు చదువుకుంటారని అంటే మనకే ఇంత తెలిసి మనం లైన్లో పెట్టలేకపోతే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు పాపం చేస్తారు. మన బాధ్యతే ఎంత చేస్తామో పడిపోయేంత వరకు చేస్తాం. ఇప్పుడు మాత్రం ఇంకా నిద్రపోకండి. అంచేత ఆస్ట్రాలజీలో ఫిజికల్ కాన్సెప్ట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ దాన్ని ఉజ్జయినికి షిఫ్ట్ చేయగలమేమో చూడండి. మనం కూడా అందుకే ఉజ్జయిని పంపించాను నేను మన గ్రూప్ని మహాకాళేశ్వరుడు. ఆ మహాకాలం మహాకాలుడు అది ఉజ్జయిని సెంటర్. అక్కడ బట్టి విక్రమార్కుడు వీళ్ళంతా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. అంచేత మళ్ళీ ఆ సెంటర్ రివైవ్ చేయాల్సిందే. అదొకటి కాన్సెప్ట్ చెప్పొచ్చు. ఆ కాన్సెప్ట్ కూడా చెప్పాలి ఆయన అంశ. అంచేత ఈసారి మనం ఉగాది నాటికి ఏమే హెడ్డింగ్స్ చెప్పేయండి కాస్త. ఒకటేమో ఈ ఫిజికల్ ఇది ఒక వేరే కాగితం తీసుకోండి రాసేసుకోండి. ఇంకా అదే ఇంకా తయారు చేద్దాం. అది మిగతా వాళ్ళు కూడా నోట్ చేసుకోండి మీకు వీలున్న వాళ్ళు చదివిపోగలిగే వాళ్ళు. ఇంకేత ఆస్ట్రాలజీ గురించి ఇది చెప్తాం మనం. విశ్వనాథన్ గారు మీరు సలహా ఇవ్వండి. మొదట ఏంటి ఎర్త్ యొక్క డీటెయిల్స్ ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ డే ఎర్త్ యొక్క డీటెయిల్స్ డయామీటర్ కొడుకు వెడల్పు దాని గందరగోళం అంటాను. మొదటి రోజు ఇది ఫస్ట్ డే ఎర్త్ యొక్క డీటెయిల్స్ ప్లానెటరీ ప్లానెట్స్ యొక్క డీటెయిల్స్ ప్లానెట్స్ దాని తర్వాత డిస్టెన్స్ ఆల్ ఫిజికల్ ఫ్యాక్ట్స్ ఫిజికల్ ఫ్యాక్ట్స్ ఫస్ట్ డే. సరే సెకండ్ డే మిగతా వాళ్ళు కూడా దానికి తగినట్టు ప్రిపేర్ అయిపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్స్ తీసుకుని. విజిబుల్ ఆస్పెక్ట్స్, ఆల్ విజిబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్లో సత్ అండ్ ప్లానెట్స్. నెక్స్ట్ డే అంటే రాశి చక్రము, దాని తర్వాత దక్షిణాయనం ఉత్తరాయణం అంటాం అంటే 0 డిగ్రీస్ నుంచి, అంటే జోడేక్ డిగ్రీస్ 12 రాశి రాశి చక్రము. మేషరాశి 0గా ఎందుకు పెట్టారు, మేషరాశి నుంచి 0గా ఎందుకు లెక్క పెడతాం. మీనరాశి చివర 360 డిగ్రీస్, ఈ 0 ఓవర్ ల్యాప్ అవుతాయి అన్నమాట. తర్వాత థర్డ్ డే మీరు తయారు చేసిన చక్రం, రాశి, హోర, నక్షత్రపాదాలు, అంటే రాశి చక్రం యొక్క విభిన్న భాగాలు, రాశి చక్రం యొక్క విభిన్న భాగాలు అంటే ఒకటి మనం మర్చిపోతున్నాం, రాశి చక్రంలోనే రాశి యొక్క అధిపతులు ఉచ్చ నీచలు కూడా చెప్పాలి, దాంట్లో వచ్చేస్తాయి, అందులో వచ్చేసి విభిన్న భాగాలు అప్పుడు ఇవి చెప్పాలి. కనెక్షన్ స్టార్ట్ అయింది అంతే, ఇది ఎన్నో రోజు వచ్చేసింది, 3వ రోజే వచ్చేసింది, అంటే దశ అవి కూడా వచ్చేస్తాయి, 3వ రోజు రాదు, ఓకే 4వ రోజు, ఇది ఎన్నో రోజు, 4th డే. విశ్వోత్తరీ దశ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ, డీకే గారి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ వస్తుంది కానీ ఆ స్పిరిచువల్ యాంగిల్లో స్ట్రెస్ చేస్తాయి. ఓ పని చేద్దాం, 5th, 6th, 7th, 8th డేస్ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ, స్పిరిచువల్ ఎస్ట్రాలజీ 4 డేస్. సరే, ఎస్ట్రాలజీ ఆ కాన్సెప్ట్స్ మనం ఈ 2 ఏళ్లలో నిరంతరం మనుషులకు అందజేయాలి. మనం అది గుర్తుంచుకుందాం, మనం ఎందుకు ఇచ్చేస్తున్నాం అంటే మనం ఏదో చేసుకుని మన క్లాసుల కోసం కాదు, దిస్ ఎస్ట్రాలజికల్ నాలెడ్జ్ మస్ట్ బీ ఏ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ హ్యుమానిటీ, వరల్డ్ సిటిజన్ అవడవుతుంది, ఇది వాడికి ఉండాలి. ఈ బేసిస్ లేనిదే హీ కెనాట్ బికమ్ ఏ వరల్డ్ సిటిజన్. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ గెలాక్సీ అంటూ ఉంటే ఆఫ్టర్ ఆల్ వరల్డ్ ఎంత, ఫ్రీయే కాదు, వీఆర్ థింకింగ్ అబౌట్ ది గెలాక్సీ కదా, ఆ ఊపు తీసుకురావాలి వాటిలో. సరే, నెక్స్ట్ నెక్స్ట్ మినిస్టర్ ఏది కాగితాలు ఏం లేవు. దాని తర్వాత ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హెయిరార్కీ, రైట్. ఈ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హెయిరార్కీ అనేది కొంచెం అర్థం చేసుకోండి, మీరు ఎందుకు ఆ టాపిక్ వచ్చిందో. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హెయిరార్కీ అంటే ఈ భూమి ఎప్పుడు కూడా అనేక మంది మహాత్ముల చేత పాలింపబడుతుంది. వాళ్ళల్లో ముఖ్యంగా 4 కుమారులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం, సనక, సనందన, వీళ్ళ 4 కుమారులు, ద ఎటర్నల్ యూత్ అని ఎందుకు అంటామంటే ఈ ప్రపంచం అంతా ఇన్ని కోట్ల 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 సంవత్సరాలు తిరిగిపోయినా వాళ్ళు ఏజ్ 16లోనే ఉంటుంది, బట్ స్టిల్ దే ఆర్ మోర్టల్. మన దృష్టిలో వాళ్ళు ఇమ్మోర్టల్ కానీ వాళ్ళు రూల్ చేస్తారు ఈ ఎర్త్ని. అక్కడి నుంచి ఆ టైం డివిజన్ కిందకి దిగుతూ జంబూ ద్వీపే, భద్రగంది, మరత వర్షం, మేరో, దక్షిణ దిగ్భాగే డివిజన్, కాలం యొక్క డివిజన్లో గత 5000 సంవత్సరాల బట్టి వాళ్ళ ఉనికిని మనం మర్చిపోయాం. యూ హ్యావ్ బికమ్ బ్లైండ్. కానీ ఆ పరిపాలించేవాడు బ్లైండ్ అవ్వడు కదా, హీ నోస్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఇంచేత మనకి ఏదో ఒక మినిస్టర్ ఉన్నాడు, వాడు స్టేట్ రూల్ చేస్తున్నాడు, వీళ్ళందరినీ కలిపి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అది రూల్ చేస్తుంది అనుకుంటున్నట్టే, ఎక్కడో సుదూరంగా హిమాలయాల్లో సెంటర్ పెట్టుకుని ఆ సెంటర్ మళ్ళీ ఎక్కడో సెంటర్గా ఉండి, అంచేతే హిమాలయాలకి అంత విలువ. ఇప్పటికీ కూడా వాళ్ళ గురువులు వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు వచ్చేటటువంటి ప్రేరణ కానీ, వాళ్ళకు వచ్చేటటువంటి దిశానిర్దేశక సూత్రాలు కానీ ఇవంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, హిమాలయాల నుంచే వస్తున్నాయి మనకి. అంచేత ఆ హిమాలయాలలో ఉన్నటువంటి ఆ మను విభిన్న మహాపురుషులు, నారదుడు, తను అనుకుంటుంటే మినిస్టర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనమాట నారదు. ఇలాగా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఓ 60,000 సంవత్సరాలు బట్టి ఒకటి జీవిస్తున్నాడు అనుకోండి, అనుకున్నాం మనకి 60 సంవత్సరాలు ఉంటేనే మన బంధువులంతా ఎక్కడెక్కడ ఉన్నారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది ఇండియాలో ఉన్నారు, కొంతమంది సిలోన్లో ఉంటారు, కొంతమంది ఆస్ట్రేలియాలో ఉంటారు. అంచేత ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసు ఉన్న మనమే గబుక్కున ఆస్ట్రేలియా దగ్గర రాయిడ్స్ జరిగాయనుకో, మొట్టమొదటి మనం ఏం కనుక్కుంటాం, మనం ఉన్నటువంటి వాళ్ళ ఊళ్ళో రాయిడ్స్ జరిగాయా లేవా, జరిగితే మన వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అని మనం ఏం కోరుకుంటాం, అవి జరగకుండా ఉండాలి అని కోరుకుంటాం. ఇంత చేస్తే మన వయసు ఎంత, 60 సంవత్సరాలు. మరి 60,000 సంవత్సరాల వ్యక్తులు జీవించి ఉంటే వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడ ఉంటారు, మరి వాళ్ళు ఏం కోరుకుంటారు, చేత అది సుఖంగా కోరుకుంటూ ఉంటారో పెద్ద ఆశ్చర్యమేం లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బంధువులు ప్రపంచం అంతా విస్తరించి ఉంటారు, అందులో లక్షల లక్షల సంవత్సరాలు పట్టి ఉన్నాడు అనుకో, వాళ్ళ ఇతర గ్రహాల్లో కూడా విడిపోయి ఉంటారు వాడి బంధువులు. లాజిక్ అర్థమవుతుంది కదా, ఎందుకు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాం అంటే మరి మన వాళ్ళు అక్కడ ఉన్నారు ఏం చేస్తాం ఉన్నారని మర్చిపోయాం మనం అంతే. ఇంచేత ఈ కాలంలో నా అమ్మ బ్రదర్సే, మా మేనమామని ఇంతవరకు నేను చూడలే, 50 ఏళ్ళు వచ్చేసిన ఎప్పుడో ఒకసారి చూశాను ఒకసారి అని. అందులో ఇద్దరు మేనమామలు వాళ్ళ శరీరం వదిలేశారు, వదిలేసినా కూడా వాళ్ళు మేము వెళ్ళలేదు అక్కడికి, వాళ్ళు వదిలేశారని ఎక్కడో మాకు గాలి వారితే తప్ప. ఇంత చేస్తే ఏ ఊళ్ళో ఉన్నారు వాళ్ళు, బందర్లో ఉన్నారు. ఇప్పుడు ఎంత సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయాము, బంధుత్వాలన్నీ మర్చిపోయి అసలు ఎందుకు పనికిరాని జీవితాలు. అసలు మేము చాలా ఆనందంగా జీవిస్తున్నాం, మా వాళ్ళు అమెరికాలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు అని వీడు అనుకోవటమే, వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాడు వీడి దగ్గరికి రాడు. ఇది మర్చిపోయి ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఇంటర్నల్లీ లింక్డే. గోత్రాలని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఋషుల గోత్రాలు, అప్పటి నుంచి లింక్ ఉంది. తిరిగి మళ్ళా ఆ ఋషుల యొక్క ఆదర్శాలు, ఆ ఋషుల్ని మళ్ళా మనం సజీవంగా చూడగలిగేటటువంటి పరిస్థితులు ఈ 98 జూలై 4 నుంచి వస్తాయి అని ఎప్పుడో ప్రిడిక్షన్. అది గత 16 ఏళ్ళుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం, వచ్చేస్తుంది జూలై 4, 1998. దానికి మనం ఏం ప్రిపరేషన్ లేదు. అంటే మనకి అంత ఆతృత, మా మేనమామలు నేను చూడటానికి ఎంత ఆతృతగా ఉందో, వీళ్ళని చూడటానికి ఆతృత, లేకపోతే వాళ్ళు ఎవడో ఎక్స్టర్నలైజేషన్ హైరార్కీ మనకి ఎందుకు, చేత పట్టించుకోవటం లేదు. అందరం ఇలాగే ఉన్నాం, ఉంటే ఉన్నాం లేదు దానికే ఉంది. కానీ ఇప్పుడైనా కనీసం 2-3 నెలలు ముందైనా మినిస్టర్ వస్తున్నాడంటే చూసారా, గబగబగబగబ వాళ్ళు రెండు వైపులా తెల్లగా మట్టి ఏదో పోస్తారు, ఏంటంటే డీటీటీ ఏదో అప్పటికప్పుడు క్లీన్ చేసి పారేస్తారు. కనీసం అదైనా చేద్దాం. అది చేయటానికి ఏ విధమైనటువంటి భావాలు, ఏ విధమైనటువంటి ఓరియంటేషన్ ఉండాలో దీని గురించి కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయాలి. మొదటిది ఏంటి చెప్పండి, ఇప్పుడు అర్థమైంది కదా ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అంటే ఏంటో. ఆ ఋషులు ఎవరైతే మన యొక్క జీవితాలని శాసిస్తున్నారో నిజంగా, ద రియల్ గవర్నర్స్, ఈ గవర్నరు, ఈ ప్రెసిడెంట్ కాదు, అసలు అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడి యొక్క 7 కేంద్రాలు భూమి మీదకి దిగబోతున్నాయి. అవి వ్యక్తీకరింపబడాలి అంటే, అవి మనకి అర్థం అవ్వాలి అంటే వాడితో మనం లింక్ పెట్టుకోవాలి, వాళ్ళతో మనం సంభాషణ చేయగలగాలి. ఆ సంభాషణ చేయగలగటానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ ఈ వింగ్లో చెప్పబడుతుంది. మొదటిది చేత మొట్టమొదటి ఏంటి అంటే, ప్రపంచానికి సేవ చేయగలిగేటటువంటి ఒక సమూహం ఏర్పడాలి. ఇది ఎవడు తయారు చేయడు, ఇప్పుడు రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ వీళ్ళకి ఎవడు చెప్తున్నాడు, నువ్వు ఐ క్యాంప్ నిర్వహించు అది నిర్వహించు అని గవర్నమెంట్ చెప్తుందా? గవర్నమెంట్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తుందా, యూఆర్ హియర్ బై డైరెక్టెడ్, నీ చేయకపోతే నీ పంపు ముంచేస్తాను, నీ ఆస్తి కన్ఫిస్కేట్ చేసేస్తానని చెప్తుందా రోటరీ క్లబ్ వాళ్ళకి? వాళ్ళకి కాదు కదా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, చేయాలని ఉంది, సేవ చేయాలని ఉంది కదా. అలాగా ఈ విషయ పరిజ్ఞానం మనం ఈ 2-3 నెలల్లోనే ప్రపంచానికి చాటి చెప్పగలగాలి. చాటి చెప్పగలగటానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఉంది. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ డెవలప్ అయి ఉన్నాయి. వీటన్నిటిని మనం ఉపయోగించుకుని బార్ పుట్టింగ్లో ఇది జరగబోతోంది కనుక మీరు ఇది అర్థం చేసుకోండి, మీ అది బ్రెయిన్ వాష్ చేయాలి మనుషులకి, చెప్పాలి. ఇప్పుడు పార్టీ వాళ్ళందరూ వచ్చి మీరు నాకు ఓటు వేయండి, నాకు ఓటు వేయండి అని చెప్పుకోవటం లేదు. అలాగే మనం కూడా అడుగుతాం ఋషులు ఎవరు ఉన్నారంటే వాళ్ళకు ఓటు వేయండి అని. అది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్, దేవ పరివారం అని, గాయత్రి పరివారం అని, సాయి పరివారం అని, వీళ్ళందరూ కూడా చెప్పేది అది గోల్డెన్ ఏజ్ ఆఫ్ సాయి అంటారు వాళ్ళు. సహజీవనం అనేమో ఇంకే గారు అన్నారు, సహవాసం అని మెహర్ బాబా అన్నాడు, సంజీవని విద్య అని గురువుగారు హరిద్వార్లో పెట్టారు. ఎవరికి పెట్టి వీళ్ళు కూడా ఇరిగీసుకుని బంధించుకుని కూర్చుంటే ఇది పెట్టకపోవటమే పెట్టరు. ఇచ్చంటే ఇది ఇక్కడ అహంకారాలు ఇంకా పెచ్చుగా పెరిగిపోతాయి. ఇచ్చంటే నేను చాలాసార్లు చాలామందికి ఒక వార్నింగ్ ఇస్తాను, గురువుగారు ఏం చేస్తే అది చేస్తారు, మాస్టర్ ఏం చెప్పిస్తున్నారో అదే చెప్తున్నాను, నిజమా అదే చెప్తున్నావు నువ్వు. నా చేత గురువుగారు అలా పలికిస్తున్నారు, గురువుగారు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, నిజంగా అలా ఉంటున్నాను. ఉంటే మళ్ళీ నీ కోరికలు ఎందుకు ఉన్నాయి? అహంకారాలు పెరిగిపోయి ముఖ్యంగా కొన్ని విశేష సంస్థలలో, ఇంకా ఆ సంస్థ తప్ప, ఆ భౌతిక శరీరధారి అయిన గురువు శిష్యులు తప్ప అసలు మిగతా వాళ్ళకి బతికే హక్కే లేదు, బతికే హక్కే లేదు అసలు. తర్వాత సంగతి చూద్దాం అసలు. సుఖదేవ్ బాడు మీరు చచ్చిపోతారండి, మీరు బతకరు అంటే ప్రళయం వచ్చేస్తుంది. ఆ గురువు శిష్యులు మాత్రం గ్యారంటీగా బతుకుతారు. వీళ్ళందరినీ ఆ గురువు ఎలా మోస్తాడో నాకు ఆశ్చర్యం ఇప్పటికీ, అసలు గురువుని గుర్తించలేని వాళ్ళు. అంచేత ఆ కాన్సెప్ట్లో ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ముందు రెడీ అవ్వాలి. వీళ్ళు ఎక్కడ దొరుకుతారు మీకు? పబ్లిక్లో దొరకరు మీకు. ఈ సంస్థలు ఉన్నాయే, ఈ సంస్థలో దొరుకుతారు మీకు. చెట్టు వీళ్ళకు అవగాహన ఉంది, కానీ ఏంటి అవగాహన ఉంటుంది? మహామహా వాళ్ళే, గాయత్రి మంత్రానికంటే మించిన మంత్రం లేదు అని గాయత్రి పరివారం ఉంటుంది. చరమే జన్మని తథా శ్రీ విద్యోపాసకో భవి, లాస్ట్ బర్త్లో తప్ప నువ్వు షోడశి మంత్రం జపించే హక్కే రాదు పో అంటుంది ఇంకో గ్రూప్. అంచేత శ్రీ విద్య చేసిన వాడు నీ లాస్ట్ బర్త్ అనమాట వాడిది, అంటే ఇంకా వాడు పుట్టాడు వాడు చచ్చిపోతాడు అనమాట. అంటే అది చెప్పామనుకో, వాడు శ్రీ విద్య చేస్తారో చేయరో నాకు డౌటే. అక్కడ రాసినది అది, అక్కడ వేద చరమే జన్మది కదా, అంతేనా ఇంక నువ్వు చచ్చిపోతావు అంతే ఫినిష్ అని వాడు చెప్పుకుంటారు. శివుడు కంటే గొప్పవాడు లేదని కొంతమంది, మా సత్యసాయ శుద్ధి సాయ్య, ఎంత మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం కనీసం ప్రజల్లో అసలు దీని గురించి అవగాహన లేదు, ఐడియాసే లేదు. పబ్లిక్లో వాళ్ళు చదువుకుని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఓకే, కానీ దీనికి వెనకాత ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఒక దేవుడు ఉన్నాడు, ఒక వ్యవస్థ ఉన్నది, ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల మనం అనేకమైనటువంటి బాధల్ని దాటి సవ్యమైన మార్గంలో వెళ్ళగలము అనేటటువంటి వరల్డ్ సర్వర్స్ మనం తయారు చేయాలి ఈ భావనతో ఉన్నవాళ్ళు. మనకేదో లాభం వచ్చేస్తుంది అనేవాళ్ళు పనికిరాదు. మిలిటరీ వాడు, వాడికి ఏం లాభం వస్తుంది పాపం, నాకు 10,000 feet హై సిక్కిం పైన ఆ కెప్టెన్ రావు అని ఉండేవాడు, అతని ట్రూపుని తీసుకుని ఒంటరిగా మంచు పడుతూ ఉంటే ఇప్పుడో కిందకి సిక్కిం దిగి వచ్చేవారు. సిక్కిమే వాళ్ళ కిందకి దిగడం అనమాట, చలికి ఉడిగిపోతుంటే ఎందుకు ఉండాలి వాళ్ళు అక్కడ? దేశ సేవ చేయడానికనే కదా. అలాగే మనకి ఏం సుఖాలు వస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాయి అనేది కాదు, ఈ విషయ పరిజ్ఞానాన్ని మనం 10 మందికి చెప్తాము అనేటటువంటి గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ మొదటి తయారు చేయాలి. కమాండ్ కలిగి ఉండాలి. ఏంటి అది మొదట? అంచేత ఫస్ట్ లెక్చర్ వీళ్ళకి మనం అందించాల్సింది ద నేచర్ ఆఫ్ 7 rays. దీని మీద మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఎందుకు ఈ 7 rays గురించి మనం చెప్తున్నాం అంటే, ఈ 7 rays రకరకాల పేర్లతో రకరకాల సంస్థలు చెప్పుకుంటూ ఉంటాం. కుండలిని జాగరణ గురించి మనం మాట్లాడుతుంటే మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని చెప్తాం. మనలో దాని గురించి సాధన చేసేవాళ్ళు ఈ 7 rays గురించి వాళ్ళు చెప్తారు. ఇలా కాదు, కెమిస్ట్రీ అన్నాం అనుకోండి, వాళ్ళు 7 groups ఎలిమెంట్స్ గురించి చెప్తారు, పీరియాడిక్ టేబుల్. ఇది కాదు, ఋషుల గురించి దాని గురించి చెప్పాలి అంటే 7 ఋషులు ఉన్నారు, 7 ఋషులు ఇలా అయ్యారు అని అక్కడ చెప్తారు. క్రిస్టియానిటీ వాటిలో అక్కడ చెప్తే 6 రోజుల్లో ఈ సృష్టిని అంతా సృష్టించి 7వ రోజు రెస్ట్ పుచ్చుకున్నాడు భగవంతుడు. అలాగా ఈ 7 rays గురించే చెప్పారు వాళ్ళు, రకరకాలుగా చెప్పారు. ఈ రకరకాలుగా చెప్పినవన్నీ కూడా ఆ 7 rays గురించే. ఆ 7 rays ముఖ్యంగా ఉన్నటువంటివి ఏంటి అంటే, మొట్టమొదటి కిరణము సంకల్పం. ఈ సృష్టి మొత్తము కూడా భగవంతుడి యొక్క సంకల్పముతో వచ్చినది. అది ఫస్ట్ వే. తర్వాత సెకండ్ వే, ప్రేమ ప్రజ్ఞ, ఇది సెకండ్ వే. అంటే ఏంటి, ఎలా వస్తుంది? సంకల్పం ఉంది, ఇల్లు కట్టుకోవాలని ఉంది, ఏ మోడల్లో కట్టుకోవాలి, మీకు ఏ మోడల్లో ప్రేమ ఉంటే అది, మరి వాల్మీకి ఆశ్రమం లాంటి ఇల్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఇంకోళ్ళకి ఏడంతస్తుల భవనం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, వాళ్ళ ప్రేమ ఎటుందో, లైకింగ్ అనమాట. అది సెకండ్ రే. థర్డ్ రే యాక్టివ్ ఇంటెలిజెన్స్, అది కూడా బుద్ధే, కానీ రచనాత్మకమైనటువంటి సక్రియమైనటువంటి బుద్ధి. నాలుగు, హార్మోని, సంతులన. ఐదు, సైన్స్, విజ్ఞానం. ఆర్డర్, వ్యవస్థ, ఆర్గనైజేషన్. ఏడవది, వీటి గురించి చెప్పాలి. మరి దీని గురించి చెప్పడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరే చొప్పున ఏడు రోజుల్లో పూర్తవుతుంది. ఉగాది నుంచి ఫస్ట్ నుంచి మొదలెడతాం.